ॐ सहनाभवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः
బ్రహ్మానందవల్లి 90వ పేజీ 9వ అనువాకం
సైషానందస్య మీమాగుం సా భవతి యువాస్యాః సాధు యువాధ్యాయకః आशिष्ठो दृढिष्ठो बलिष्ठः तस्येयं पृथिवीं सर्वा वित्तस्य पूर्णा स्यात् स एको मानुष आनन्दः ते ये शतं मानुष आनन्दाः स एको मनुष्यगन्धर्वाणामानन्दः श्रोत्रियस्य च कामः तस्य
ఆనందమీమాంస అనేటువంటి భాగం చాలా ముఖ్యమైనటువంటి భాగం. ఈ భాగంలో ఆత్మజ్ఞాని బ్రహ్మజ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తి ఎంత ఆనందాన్ని అనుభవిస్తాడు అని చెప్పాలి అంటే చెప్పడం చాలా కష్టం. బ్రహ్మజ్ఞానాన్ని పొందిన వ్యక్తి అతని ఆనందం దేనితో పోల్చగలం అంటే దేనితోనూ పోల్చలేం. అంతటి ఆనందం అది, అది ఒక మాటలతో చెప్పగలిగినటువంటి ఆనందం కాదు. మరి ఎలా చెప్పాలి? ఉపనిషత్తు బ్రహ్మానందాన్ని పొందితే, నువ్వు బ్రహ్మజ్ఞానం పొందితే ఇంత ఆనందం నీకు లభిస్తుందని చెప్పాలి కదా మరి ఉపనిషత్తు. లేకపోతే ఎవరు చదువుతారు తైత్తిరీయోపనిషత్? ఉపనిషత్తు చదివితే నీకు బ్రహ్మజ్ఞానం వస్తే నీకు ఇంత ఆనందం ఉంటుంది అని ఉపనిషత్తు చెప్తే కదా చదువుతారు అందరూ వచ్చి. ఉపనిషత్తు అంటుంది ఆ బ్రహ్మానందాన్ని మాటలతో వర్ణించడం కష్టం. కనుక ఏం చేస్తున్నది ఉపనిషత్తు అంటే, మనకు తెలిసినటువంటి ఆనందాలన్నీ ఏమున్నాయో వాటిని చెబుతూ దీని మించిన ఆనందం, దీని మించిన ఆనందం ఆ బ్రహ్మానందం అని చెప్పుకొస్తూ ఉంటుంది ఉపనిషత్తు. ఇక్కడ దీనికి 100 రెట్లు, దీనికి 100 రెట్లు అని చెప్పుకుంటూ వెళితే ఇవన్నీ కూడా బ్రహ్మానందంతో సమానం కాదు అని చెప్పి మనకు అర్థమవ్వడానికి ప్రయత్నం చేస్తుంది ఉపనిషత్తు. కనుక ఆనందమీమాంసలోకి మనం వెళ్ళే ముందు అసలు ఆనందం 2 రకాలని తెలుసుకోవాలి మనం. ఆనందం అనేది 2 రకాలు, విషయానందం, స్వరూప ఆనందం అని 2 రకాలు. 2 విధాలుగా ఉంటుంది ఆనందం. విషయానందం అంటే ఒక విషయం మనకు లభించినప్పుడు ఒక వస్తువు కానీ ఒక వ్యక్తి కానీ ఒక సమయంలో కలిగేటటువంటి విషయ అనుభవం మనకు వచ్చినప్పుడు వచ్చే ఆనందం విషయానందం అన్నారు. కారు కొంటే వచ్చే ఆనందం విషయానందం, కారు విషయం. ఇల్లు కొంటే మనం నూతన గృహం కట్టుకోగానే ఎంత ఆనందంగా ఉంటుంది, అది ఒక విషయం ఆనందం రావడానికి. అదేవిధంగా వివాహం చేసుకుంటే వచ్చే ఆనందం, ఆ సమయం వివాహ సమయం, వివాహం తర్వాత అది ఒక సందర్భం. ఒక సందర్భం మూలంగా వచ్చే ఆనందం కూడా విషయానందమే. అదేవిధంగా పిల్లలు పుడితే వచ్చే ఆనందం కూడా పిల్లల వలన వచ్చిన ఆనందం విషయానందం. మనవడు పుడితే వచ్చే ఆనందం విషయానందం. ఒక సందర్భం, ఒక వస్తువు ద్వారా, ఒక మనిషి ద్వారా వస్తే ఆనందం, దాన్ని విషయానందం అంటారు. ఈ విషయానందం అనేటువంటిది మారుతూ ఉంటుంది. ఆ విషయం ఉన్నంతసేపు ఆనందంగా ఉంటుంది, కొంతకాలం అయిన తర్వాత ఆ విషయం పాతబడిపోతుంది, కనుక ఆనందం కూడా తగ్గుతూ వస్తుంది. అంటే తారతమ్య ఆనందం అని అర్థం. విషయానందం, ఆనందం రెండు రకాలు. అందులో విషయానందం, స్వరూపానందం. విషయానందం అనేటువంటిది వస్తువు మీద, సందర్భం మీద ఆధారపడి ఉంటుంది. అది తారతమ్యాలు కలిగి ఉంటుంది. ఉదాహరణకి మనకి ఇష్టమైన పాట వినేటప్పుడు వచ్చే ఆనందం, అదే పాట మనకు తలనొప్పి ఉన్నప్పుడు వింటే ఏ ఆనందం ఇవ్వదు అంటే పాటలో ఉన్నదా ఆనందం. మనకు మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు, సత్వం అంటే సత్వం ప్రాధాన్యంగా ఉన్నప్పుడు ఆ విషయం మనకు ఆనందాన్ని ఇస్తుంది. అదేవిధంగా రెండు లడ్డు తింటే ఆనందంగా ఉంటుంది, మూడు నాలుగు ఐదు ఆరో లడ్డు, ఆరు దాకా ఎందుకండి, మూడో తింటేనే ఎగటు వేస్తుంది, వెగటంటారు చూడండి. తారతమ్యం ఉంది, మొదటి లడ్డుకి రెండో లడ్డుకి తారతమ్యం ఉంది. కనుక విషయానందం అనేటువంటిది తారతమ్యంతో ఉంటుంది. కోడలు రాగానే ఆనందంగా ఉంటుంది, కొద్ది రోజులకి దాని యొక్క ఆనందం తగ్గుతూ వస్తుంది, తారతమ్య ఆనందం. జామాత దశమో గ్రహ అన్నారు. అమ్మాయికి పెళ్లి కాగానే అల్లుడు వస్తే ఆనందంగా ఉంటుంది, తర్వాత తెలుస్తుంది ఆయన డిమాండ్ చేస్తూ ఉంటే అన్నీ. అప్పుడు వీడు తొమ్మిదో గ్రహం అన్నారు, పదవ గ్రహం దశమో గ్రహ అన్నారు. రాహు కేతు వీళ్లే కాదు, ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయ చగురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః, వాళ్లతో పాటు ఇన్నొకరిని చేర్చుకోవాలి. అప్పుడు తెలుస్తుంది ఆనందం, అంటే తారతమ్యం ఉంది ఆనందంలో. కనుక ఏమిటి అంటే విషయానందం తారతమ్య ఆనందం, అది మనిషి యొక్క మనస్సు ప్రభావం మీద ఆధారపడి ఉంటుంది. అది నిత్యం కాదు, అనిత్యం. తారతమ్యం ఉన్నది, అనిత్యం కూడా, నిత్యంగా ఉండదు. అది మన అనుభవ విషయం, తెలుసు మనందరికీ. కనుక ఈ విషయానందం అనేటువంటిది ఒక దాని మీద ఆధారపడి ఉంటుంది. కనుక ఈ ప్రపంచంలో మనం అనుభవించే ఆనందాలన్నీ కూడా విషయానందమే. దీన్నే అనాత్మ ఆనందం అంటారు. విషయానందమే అనాత్మ ఆనందం. అవన్నీ కూడా ఆత్మ కాదు. కనుక ఆ అనాత్మ నుంచి వచ్చే ఆనందం అనాత్మానందం. ఆ ఆనందం ఎంతవరకు ఎలా ఉంటుందనే విషయాన్ని ఇక్కడ ఈ మంత్రం చెప్తోంది. ఈ భీషాస్మాద ద్వాతపవతి అది అయిన తర్వాత శేషానందస్య మీమాగంసా భవతి స ఏషా ఆనంద, ఏ ఆనందం అయితే ఉన్నదో దాని గురించి మీమాంస అంటే విచారణ ఏమిటా విచారణ? ఉదాహరణకి చెప్తున్నది ఉపనిషత్తు, యువా స్యాత్, ఒక యువకుడు ఉన్నాడు, సాధు యువా అన్నారు, మంచి సదాచారము కలిగినటువంటి వ్యక్తి, ఎటువంటి దురలవాట్లు లేకుండా ఉన్నటువంటి యువకుడు. యువ అధ్యాయక, బాగా చదువుకున్నటువంటి వాడు, విద్యను అభ్యసించినవాడు. అధ్యాయక అంటే అన్ని శాస్త్రాలు చదివినవాడు. ఆశిష్ట దృఢిష్ట బలిష్ట, దీనికి ఆత్మపురాణం నుంచి శంకరాచార్యుల వారు ఒక శ్లోకం చెప్తారు. యువాస్యా సాధు యువాధ్యాయక ఆశిష్టో దృఢిష్టో బలిష్ట తస్యేయం పృథివీ సర్వా విత్తస్య పూర్ణా స్యాత్ సయేకో మానుష ఆనంద. దీని మొత్తానికి ఆత్మపురాణం నుంచి కొన్ని శ్లోకాలు చెప్తారు, వివరణ అన్నమాట. ఏమిటంటే, యవ్వనేన అభిసంపన్న అన్నారు. బాగా సంపన్నుడై ఉన్నాడు, యవ్వనమే సంపన్నం. యవ్వనేన అభిసంపన్న రూప శీలాది సంయుత, మంచి రూపవంతుడై ఉన్నాడు, అందంగా ఉన్నాడు. శీలాది సంపద సంయుత, అందంగా ఉన్నంత మాత్రాన సరిపోదు, క్యారెక్టర్ శీలం కూడా ఉండాలి కదా. మంచి నడవడి కలిగి ఉన్నవాడు, సంయుత అంటే కలిగి ఉన్నవాడు. పురాణ న్యాయ మీమాంస ధర్మ శాస్త్రాంగ మిశ్రిత, పురాణం చదువుకున్నాడు, రామాయణ భారత భాగవత ఇతిహాసాలన్నీ చదువుకున్నాడు, అష్టాదశ పురాణాలు చదువుకున్నాడు, న్యాయ లాజిక్ తర్కం కూడా చదువుకున్నాడు, మీమాంసా శాస్త్రం కూడా చదువుకున్నాడు, ధర్మశాస్త్రం చదువుకున్నాడు, ఈ అంగాలన్నీ చదువుకున్నాడు. వేదాః స్థానాని విద్యానాం ధర్మస్య చ చతుర్దశ, నాలుగు వేదాలు చదువుకున్నాడు, శిక్షా కల్పం వ్యాకరణం నిరుక్తం ఛందస్సు జ్యోతిషం, ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అథర్వణ వేదం, ఈ అన్ని అంగాలు వేదాలు చదువుకున్నవాడు చతుర్దశ విద్యలు అంటారు వీటిని. వేదాలు నాలుగు, ఆరు అంగాలు, పురాణ ఇతిహాసాలు మొత్తం ధర్మశాస్త్రం కలిపితే 14. చతుర్దశ అన్ని చదువుకున్నవాడు. తర్వాత సర్వాణి ఏతాని అధీయాన ఊహాపోహ విశారదహ, ఇవన్నీ చదువుకోవడమే కాకుండా వాటిలో ఉన్నటువంటి ఏ విషయాన్ని తీసుకోవాలి, ఏ విషయాన్ని వదిలిపెట్టాలి, ఊహ అపోహ, తనకంటూ సొంత ఆలోచన కలిగిన వాడు అని అర్థం. కొంతమంది చదువుకున్న తర్వాత కూడా వాళ్ళకి ఏమి తెలియదు, ఏది ఇందులో తాత్పర్యం ఏంటి తెలియదు, కానీ ఈ వ్యక్తి యువకుడు చదువుకున్నవాడే కాదు, ఊహ అపోహ విశారద అన్నారు. అంతేకాదు, మాత్ర పిత్ర తథా ఆచార్యై శిక్షిత వినయాన్విత. ఊహించండి ఒక వ్యక్తిని ఇట్లా, తల్లి తండ్రి చేత బాగా శిక్షణ పొందినవాడు, తల్లిదండ్రుల వారి యొక్క అనుసరణలో ఉన్నవాడు అని అర్థం. వారు చెప్పినట్లుగా విని వారి కనుసన్నలలో మెనిగినవాడు అని అర్థం. మాత్ర పిత్ర అంతేకాదు, ఆచార్యై గురువుగారు చెప్పిన మాట కూడా విన్నవాడు. అందుకనే తల్లి తండ్రి గురువు ఈ ముగ్గురు యొక్క గైడెన్స్ అన్నమాట ఉన్న వ్యక్తి. శిక్షిత అంటే శిక్షణ పొందినవాడు, తల్లి మొదటి గురువు, తండ్రి రెండవ గురువు, గురువు మూడవ గురువు. కనుక వీరందరి నుంచి శిక్షణ పొందడం వల్ల ఏం కలిగి ఉన్నాడు, వినయ అన్విత, వినయాన్ని కలిగి ఉన్నాడు. విద్యా దదాతి వినయం వినయాత్ పాత్రతాం, వినయం నిచ్చేదే విద్య, వినయాన్ని ఇవ్వనటువంటి విద్య విద్యే కాదు. కనుక ఇప్పుడు మన పిల్లలకు వినయంతో ఉన్నారు అంటే వాళ్ళు సరి అయిన విద్య చదువుతున్నారు అని అర్థం. వినయం లేదనుకోండి, పెద్దల యందు గౌరవం, నమస్కారం చేయడం, వాళ్ళు వచ్చినప్పుడు నిల్చోవడం, ఇటువంటివన్నీ లేకపోతే ఏమిటి, వాళ్ళు విద్య లేనట్లే. విద్య దదాతి వినయం, అందుకని వినయాన్విత ఈ వ్యక్తి. అంతేకాదు వజ్రసార సమాన అంగ బలవాన్ బలభి యథా, వజ్రంతో సమానమైనటువంటి ఆరోగ్యం బలం దృఢత కలిగిన వాడు. ఆశిష్టో దృఢిష్టో బలిష్ఠ అన్నది మంత్రం. దానికి శంకరాచార్య వారు భాష్యంలో ఈ శ్లోకం చెప్తున్నారు. వజ్రసార సమానం అంగం అన్నారు. ఒక్కొక్క అంగం వజ్రంతో సమానం అంట. అంటే ఎంత ఆరోగ్యంగా ఉండి ఉండాలి, ఎంత బలమై కలిగి ఉండాలి అని అర్థం. బలవాన్ అంటే బలవంతుడు. బలభి యథా అంటే బలవంతులయందు బలం ఎలా ఉంటుందో అంత బలం కలిగిన వాడు. అన్ని అంగాలు, ఒకటి కాదు రెండు కాదు, మొత్తం శరీరం అన్ని అంగాలు కూడా అన్ని ఆరోగ్యవంతంగా పటిష్టంగా బలవంతంగా ఉన్నవాడు. అంతేకాదు తస్య ఇయం పృథివీ సర్వ సప్త సాగర మేఖల. విద్య ఉంది, బలం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఉండడానికి ఇల్లు లేదు, ఊరు లేదంటే ఎట్లా ఉంటుంది? అలా కాదు, ఈ వ్యక్తికి పెద్ద సామ్రాజ్యమే ఉంది, చక్రవర్తి లాంటి వాడు. ఎలా ఉందట, తస్య ఇయం పృథివీ, ఈ పృథివీ అంతా కూడా ఆయన పరిపాలిస్తున్నట్ట ఆ వ్యక్తి. ఈ పృథివీకే చక్రవర్తి, సార్వభౌముడు అంటారు చూసారా, ఎంపరర్. పృథివీ మొత్తానికి పరిపాలకుడు అన్నారు. పృథివీ సర్వ సప్త సాగర మేఖల అన్నారు. అంతటా తనే పరిపాలిస్తూ ఉన్నాడు అనుకోండి, ఉదాహరణకి చెప్తున్నా, అంతటి సంపత్తి మేఖల. సర్వై విత్తైశ్చ సంపూర్ణ, అన్ని రకాలైనటువంటి సంపదలు ఉన్నాయి అతనికి. భూ సంపద, ధన సంపద, స్వర్ణ సంపద, అన్ని సంపదలు. సంపదలు అంటే అనేక రకాలు ఉన్నాయి కదండి, ల్యాండ్ ప్రాపర్టీ, గోల్డ్ ప్రాపర్టీ, ఇవన్నీ చెప్పాలంటే ఇంకా మనకు లిస్టే ఉండదు. అవన్నీ కూడా సర్వ సంపద అంటారు. పిల్లలు కూడా ఒక సంపదే. మనకి ఇంట్లో పశు సంపద ఉంటే అది సంపదే, వాహనాలు ఉంటే అది సంపదే. కనుక అన్ని సంపదలు కలిగిన వాడు. అంతేకాదు పనివాళ్ళు, మనకు కావాలన్నప్పుడు పిలిస్తే వచ్చేవాళ్ళు, అన్ని పనులు చేసి పెట్టడానికి, అది ఒక సంపదే. సర్వై విత్తైశ్చ సంపూర్ణ, సంపూర్ణంగా ఉన్నదట. మన ఇంట్లో పనిచేసేవాళ్ళలా కాదు, ఎప్పుడు మానేస్తారో తెలియదు మనకు, అడ్వాన్స్ తీసుకుంటారు ఇంకంతే మళ్ళీ కనపడరు. అలా కాకుండా సంపూర్ణా నాభి కాంచన పర్వతాహ, అన్ని అంత స్వర్ణం అంతా కూడా కలిగిన వాడు ఉన్నారు. స్వాధీనా చేత్ భవేత్ యహా సహా ఆనందహ అన్నారు. ఇవన్నీ స్వాధీనంలో ఉన్నవాడు అతనికి ఎంత ఆనందం ఉంటుంది అంటే, ఉపనిషత్తు చెప్తోంది, ఆత్మపురాణం చెప్తోంది, ఒక మనిషి ఆనందం అది. ఉదాహరణకి చెప్తుంది, అది ఒక మనిషి ఆనందం అంతే కదా. ఒక వ్యక్తికి ఉన్న ఆనందం మానుష ఆనందం, ఇది మనుష్యుడి యొక్క ఆనందం, మనుష్యానందం అన్నారు. మనుషుడు ఏం పొందుతాడండి దీనికంటే, ఇంకేం కావాలి మనిషికి చెప్పండి. ఇప్పుడు అతనికి ఏమైనా పొందాలని ఉంటుందా? ఇంకా అన్నీ ఉన్నాయి కనుక, మనిషికి ఇవన్నీ ఉన్నాయి కనుక, అది ఏమైంది ఇప్పుడు మనుష్య ఆనందం. వీటన్నిటి ఈ సంపదల వల్ల వచ్చిన ఆనందం ఒక వ్యక్తికి, మనుష్యుడికి, దీన్ని ఏమంటాం మనం, మనుష్యానందం. స ఏకహ మనుష్య ఆనంద, ఇక్కడి నుంచి మొదలవుతుంది. ఇప్పుడు ఈ మనుష్య, ఒక మనిషి ఆనందం, ఒక వ్యక్తి ఆనందం, ఆశిష్ట దృఢిష్ట బలిష్ట తస్యైష పూర్వ విత్తస్య పూర్ణ స్యాత్. ఇవన్నీ ఉన్న వ్యక్తి ఒక మనుష్య ఆనందం. ఇక్కడ మూడు పోలికలు చేస్తున్నారు. ఒక జ్ఞాని ఆనందం, మనుష్య ఆనందం, ఈ మనుష్య ఆనందాన్ని మించిన ఆనందం. మూడు రకాలుగా మనం చూసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఇందులో ఆనందం గురించి చెప్తున్నారు. మనుష్య ఆనందం సర్వా పృథివీ విత్తస్య పూర్ణ స్యాత్ అని చెప్పిన తర్వాత, మనుష్య ఆనందం అని చెప్పిన తర్వాత మంత్రంలో చూడండి, అధ్యాయక సాధుయువా అన్నారు. విలువలతో కూడినటువంటి యువకుడు అధ్యాయక అంటే లౌకిక శాస్త్రీయ విద్యలను నేర్చుకున్నవాడు అధ్యాయక. ఇప్పుడు మన మంత్రానికి వచ్చాను. ఆత్మపురాణంలో చెప్పిన శ్లోకం అయిపోయింది. ఈ మంత్రంలో ఉన్నదే ఆత్మపురాణంలో చెప్పబడింది. ఓకే, ఇప్పుడు అధ్యాయక అనంటే లౌకిక శాస్త్రీయ సంపద, పరావిద్య అపరావిద్య చదువుకున్నవాడు. ఆశిష్ట అంటే ఆశు అంటే శీఘ్రం అని అర్థం. ఏకసంతగ్రాహి అని అర్థం. ఆశిష్ట మీన్స్ ఏకసంతగ్రాహి. ఆశు ఆశీయాన్ ఆశిష్ట అంటే బాగా తెలియగలిగిన వాడు అని అర్థం. బుద్ధిమంతుడు అంటారు చూసారా, అది. దృఢిష్ట అంటే విల్ పవర్ కలిగిన వాడు, మనస్సులో అనుకున్నాడు అంటే అది చేస్తాడనమాట. దృఢిష్ట, ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి తగినట్లుగా ఆ పనిని చెయ్యడానికి సాహసంతో ముందుకు నడిచేవాడు అని అర్థం. దృఢిష్ట. బలిష్ట, శారీరకంగా మానసికంగా అంటే బాహ్య సంపద ఆంతర సంపద. మన వాళ్ళు అందుకే అంటారు హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు చూసారా. బాహ్యం సంపద ఉన్నప్పటికీ కూడా మనశ్శాంతి లేకపోతే ఆ వ్యక్తి ఆనందంగా ఉండగలడా? ఉండలేడు. కనుక బాహ్యమైనటువంటి శారీరకమైనటువంటి సంపద అంటే ఆరోగ్యం, మానసికమైనటువంటి ప్రశాంతమైనటువంటి మనస్సు కలిగి ఉండడం వల్ల ఆనందం. కనుక ఈ రెండు కలిగిన వాడు బలిష్ట అని అర్థం. కనుక మనకుండే బలం కండబలం, కండబలం కాదు, అది నిజమైన బలం కాదు. నిజమైన బలం మానసిక బలం. కనుక మానసిక బలం ఉంటే శారీరక బలం కూడా వస్తుంది. శారీరక బలం ఉన్నంత మాత్రాన మానసిక బలం వస్తుందని చెప్పలేం. అందుకని కొంతమంది చూడటానికి స్ట్రాంగ్గా ఉంటారు, ఏ పని చేయలేరు. కారణం ఏమిటంటే మానసికమైనటువంటి బలం లేదు వారికి. ఈ వ్యక్తి అలా కాదు, మానసికమైనటువంటి బలం కలిగిన వాడు. స్యాత్ సపోజ్ అంటే ఒకవేళ అటువంటి వ్యక్తి ఉన్నాడే అనుకోండి. ఇలా సాధ్యమా అనకండి, సాధ్యమైతే ఉంటే అని అర్థం. ఇయం సర్వా పృథివీ పూర్ణ విత్తస్య తస్య అని. విత్తస్య అంటే విత్తేన అంటే ధనము చేత. అన్ని రిసోర్సెస్ అన్నమాట, అన్ని ఆధారాలు ఆయనకు ఉంటాయి. వెల్త్ సంపదకి సంపాదించాల్సినటువంటి అన్ని అతని చేతుల్లోనే ఉంటాయి అనుకోండి. ఎవరికి దగ్గర, మినిస్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఎవరి పర్మిషను అక్కర్లేదు. అంతటి సంపత్తి కలిగిన వాడు పూర్ణ విత్తేన, పూర్ణ విత్తేన పృథివీ. అంతేగాని ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్లోనో ఆఫ్రికాలోనో ఎక్కడ తిండే దొరకని చోట ఉంటే ఏం ప్రయోజనం కదా. ల్యాండ్ ఉన్నదండి మాకు కూడా, బంజరు భూములు అంటారు చూసారా, బ్యారెన్ ల్యాండ్, అట్లాంటి భూమి ఉంటే ఏం సంపద అండి అది. కనుక అందుకని పూర్ణ విత్తేనా అన్నారు. పృథివీ బంజరు భూమి మంచిది, వేరే భూమి ఏమిటది, ఊషర భూములు, ఊషర భూములు బంజరు భూములు మంచి, కరెక్టే. అదే చెప్పేటప్పుడు అనుమానం వచ్చింది నాకు, బంజరు భూములైతే పర్వాలేదు, ఊషర భూములైతే, ఎడారి లాంటి భూములైతే ఏం ప్రయోజనం. అలా కాదు, సస్యశ్యామలమైనటువంటి భూములతో కలిగినటువంటి పృథివీ అన్నారు. అందుకని పూర్ణ విత్తస్య, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇది ఒక మనుష్య ఆనందం అని చెప్పబోతున్నారు తర్వాత. పూర్ణ విత్తస్య విత్తేన పృథివీ, సర్వా పృథివీ, నాట్ 1000 square feet, 2000 square feet, లేకపోతే 1 ground, 2 grounds, మ్యాక్సిమం 10 ఏకర్స్ అట్లా కాదు, సర్వా పృథివీ అన్నారు. తస్య అతను కలిగి ఉంటే సహా ఏకహ మానుష ఆనంద. సహ అంటే ఆ సామ్రాట్, ఆ చక్రవర్తి, అతని ఆనందం, అతను అనుభవించే ఆనందం ఒక మనుష్య ఆనందం. ఇది స్టెప్ నెంబర్ 1. ఇట్లా 11 గ్రేడేషన్స్ రాబోతున్నాయి, అంటే అప్పర్ లెవెల్ పైకి అన్నమాట. మనుష్య ఆనందం స్టాండర్డ్ అంటారు, చూసారా? ఒక స్కేల్ తీసుకుంటాం, ఎలా అయితే స్టాండర్డ్ అంటాం, ఇంచెస్ అంగుళాలు ఇవన్నీ చూడటానికి స్కేల్, అలాగే మీటర్ బద్ద అంటారు చూసారా, కొలమానం. ఇప్పుడు ఇక్కడ కొలమానం మనం ఒక మనుష్య ఆనందం, 1 యూనిట్ ఆఫ్ ఆనంద అంటారు ఇంగ్లీష్లో, 1 యూనిట్ ఆఫ్ ఆనంద కొలమానం. తర్వాత 2 ఆనందం, తేయే శతం మానుష ఆనందాహ. ఇటువంటి ఒక మనుష్యానందం 100, అంటే 2 సున్నాలు పక్కన పెట్టారనుకోండి, 100 వంతులు ఎక్స్ట్రా ఉంటే, తేయే శతం మానుష ఆనందాహ స ఏకహ మనుష్య గంధర్వాణం ఆనంద అన్నారు. అంటే 100 రెట్లు ఈ ఆనందం, ఒక మనుష్య ఆనందానికి 100 రెట్లు ఆనందం. నెక్స్ట్ 2 ఆనందం అన్నమాట గ్రేడేషన్. ఈ ఆనందం చాలా తక్కువ అండి, దీనికి 100 రెట్లు ఆనందం, మానుష ఆనందానికి 100 రెట్లు ఆనందం, మనుష్య గంధర్వాణం ఆనంద. మనుష్య ఆనందం ఏదైతే ఇంతవరకు చెప్పామో, మనుష్య గంధర్వుల ఆనందం దీనికి 100 రెట్లు. అర్థమైందా? ఒక మనుష్య ఆనందం ఇంతవరకు వింటూ ఉన్నాం, ఈ మనుష్య ఆనందాన్ని 100 వంతులు పెంచండి, మల్టిప్లై చేయండి. ఏముంది, ఒకటి పక్కన 2 సున్నాలు పెడితే సరిపోతుంది, 100 వంతులు అయిందనుకోండి, అది ఏ ఆనందం అంటే మనుష్య గంధర్వ ఆనందం అన్నారు. అది మనుష్య గంధర్వ ఆనందం, అంటే ఒక మనుష్యానందానికి 100 రెట్లు అధికంగా ఉండేది మనుష్య గంధర్వ ఆనందం. ఈ మనుష్య గంధర్వ ఆనందం, ఆనంద అంటే ఒక మనుష్య గంధర్వ ఆనంద, ఒక మనుష్య ఆనంద 100 రెట్లు అధికం చేస్తే ఒక మనుష్య గంధర్వ ఆనందం. ఇప్పుడు ఇద్దరు వచ్చారు కదా, ఒక మనుష్య ఆనందం, ఒక మనుష్య గంధర్వ ఆనందం. శ్రోత్రియస్య చ అకామః తస్య. ఈ మనుష్యానందం మనుష్య గంధర్వ 100 రెట్లు మనుష్య గంధర్వ ఆనందం శ్రోత్రియుడైనటువంటి అకామహతుడైనటువంటి బ్రహ్మజ్ఞానికి ఉంటుందట అంత ఆనందం. బ్రహ్మజ్ఞానాన్ని పొందినటువంటి వానికి 100 రెట్ల మనుష్య గంధర్వ ఆనందం ఉంటుందట. ఒక మనుష్య ఆనందం కాదండి, 100 రెట్లు ఒక మనుష్య గంధర్వ ఆనందం అన్నమాట. అంటే 100 రెట్లు ఒక మనుష్య ఆనందానికి 100 రెట్లు ఆనందం ఎవరికి ఉంటుందంటే బ్రహ్మజ్ఞానాన్ని పొందిన వాడికి ఉంటుంది. ఎవరు అతనంటే శ్రోత్రియస్య చ. శ్రోత్రియ అంటే వేదార్థాన్ని తెలుసుకున్నవాడు. ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రం, ప్రకటన గ్రంథాలు అన్ని చదివి జ్ఞానాన్ని పొందిన వ్యక్తి శ్రోత్రియ. అంతేగాని ఊరికే పారాయణం చదువుకున్నవాడు కాదు. ఋగ్వేది, యజుర్వేది, సామవేది అయినంత మాత్రాన వాళ్ళు జ్ఞానులు కాలేరు. అందుకనే శ్రోత్రి అని చెప్పిన తర్వాత అకామహతస్య అన్నారు ఇక్కడ. అకామహత అంటే ఏమిటి? కామము చేత బాధింపబడని వాడు అని అర్థం. హత అంటే చంపబడని వాడు అని అర్థం యాక్చువల్గా. అంటే కామము చేత బాధింపబడని వాడు, కొట్టబడని వాడు అని అర్థం. నాట్ క్యారీడ్ అవే బై ఎనీ వరల్డ్లీ డిజైర్స్ అంటారు. అకామహతస్య అంటే విరాగి అని అర్థం, వైరాగ్యము కలిగినవాడు. శ్రోత్రి అంటే వివేకము కలిగినవాడు. శంకరాచార్యులు వారు చెప్తారు, సదాచారం అకామత్వం, అకామహతత్వం, శ్రోత్రియత్వం, ఇవన్నీ ఉండాలి. ఈ మూడు ఉన్నవాడు, సదాచారం కూడా ఉండాలి, మంచి నడవడిక ఉండాలి. ఈ మూడు కలిగిన వాడు అకామహతస్య, అతనికి ఉంటుందట ఈ ఆనందం. ఇలా వైరాగ్యం కలిగిన వాడు ఆనందాన్ని రెండు విధాలుగా పొందవచ్చు. ఆ విషయాన్ని పొంది ఆనందాన్ని పొందడం ప్రతిబింబ ఆనందం అన్నాం. విషయానందమే ప్రతిబింబ ఆనందం. విషయాన్ని పొందిన తర్వాత వచ్చే ఆనందం విషయానందం, ప్రతిబింబ ఆనందం. అది ఒక రకంగా మనిషి తృప్తి పొందుతాడు ఆ విషయాన్ని పొంది. రెండో విధంగా ఆనందం పొందడం ఎలా అంటే, ఆ విషయాన్ని పొందకముందే ఆ విషయం నాకు, ఆ అనుభవం నాకు అవసరం లేదు అని వైరాగ్యంతో ఎవరుంటారో అతను కూడా ఆనందం పొందుతాడట. ఎందుకంటే ఆ విషయంలో ఈ దోషాలు ఉన్నాయి, ఈ విషయం వల్ల నాకు వచ్చే ఆనందం శాశ్వతం కాదు, కనుక ఈ ఆనందాన్ని నేను పొందవలసిన పని లేదు నాకు అని ఎవరైతే వైరాగ్యంతో విరాగిగా నాకు అవసరం లేదు అని చెప్పి విడిచిపెడతాడో, షుగర్ ప్రాబ్లం ఉంటే రసగుల్లా విడిచిపెడతారు, గులాబ్ జామ్ విడిచిపెడతారు, అట్లా ప్రాబ్లం ఉండడం వల్ల విడిచిపెట్టడం కాదు. ఈ యొక్క విషయాలలో నిజంగా ఆనందం లేదు, అవి నాకు అవసరం లేదు అనేటువంటి వైరాగ్యం కలిగిన వాడు కూడా ఆనందంగా ఉంటాడట. శాస్త్రం చెప్తోంది, మనం నమ్మం అనుకోండి అట్లా. శాస్త్రం ఏం చెప్తోంది, ఒక వ్యక్తి విషయాన్ని అనుభవిస్తే అనుభవించే ఆనందం ఒక విరాగి కూడా, అంటే అది అవసరం లేదు నాకు అంటే వైరాగ్యంతో దాన్ని వదిలిపెట్టేవాడు కూడా ఆనందంగా ఉంటాడు. రెండు రకాల ఆనందం. ఎందుకండి ఇలా చెప్పారు రెండు రకాల ఆనందం అంటే, ఆ వ్యక్తి ఎందుకు వైరాగ్యంతో ఆ విషయాన్ని వదిలిపెట్టాడో తెలుసా, కొద్ది రోజుల తర్వాత ఆత్మానందాన్ని పొందడం కోసం. ఈ విషయానందాన్ని పొందే వ్యక్తి ఆత్మానందాన్ని పొందలేడు, ఈ విషయానందాల కోసం పాకులాడే వ్యక్తి ఈ విషయం తర్వాత మరొక విషయం, మరొక విషయం, మరొక విషయం కోసం వెంపర్లాడుతూ ఉండే వ్యక్తికి ఆత్మానందం లభించదు. ఈ విషయాలను ఎప్పుడైతే వదిలిపెడతాడో వ్యక్తి, త్యాగం చేస్తాడో, ఒక రోజుకి నాకు ఆత్మానందం లభిస్తుంది అనే దృష్టితో అతను వైరాగ్యం కలిగి ఉంటాడు. అది వైరాగ్యం అనేది ఆత్మానందానికి దారితీస్తుంది ఒక రోజుకి. ఒక రాజుగారు పట్టినత్తారని అడిగారట, నువ్వు అన్నీ వదిలిపెట్టావు, పట్టినత్తార్ తెలుసు కదా, తమిళనాడులో చాలా ఫేమస్ పట్టినత్తార్, అన్నీ వదిలిపెట్టావు నువ్వు, నీకేమిటి లాభం ఇలా వదిలిపెట్టడం వల్ల, ఈ వైరాగ్యం వల్ల ఏదీ అక్కర్లేదు అనుకుంటున్నావు, నీకేమిటి ప్రయోజనం దీనివల్ల, నీకేం ఆనందం వస్తుంది దీనివల్ల అని అడిగాడట రాజుగారు పట్టినత్తారిని. అడిగితే పట్టినత్తారు గారు చెప్పారట ఆయన, ఏమని, చాలా ప్రయోజనం ఉంది, త్యాగం చేయడం వల్ల నేను కుర్చీలో కూర్చున్నాను, నువ్వు త్యాగం చేయకుండా భోగాన్ని అనుభవిస్తున్నావు, నువ్వు నా ముందు నిల్చున్నావు అన్నాడు ఆయన. నేను కూర్చున్నాను, నువ్వు నిల్చున్నావు నా ముందు అన్నాడు రాజుగారు. చక్రవర్తి అయిన వాడు పట్టినత్తారు అనే కూర్చున్నారు సింహాసనంలో. పట్టినత్తారు వచ్చినప్పుడు రాజుగారు ఆహ్వానించి కూర్చోండి కూర్చోండి అని చెప్పి కూర్చోబెట్టాడు, ఎందుకంటే ఆయన త్యాగి కదా, కూర్చోబెట్టాడు. పట్టినత్తారు గారు కూర్చున్నారు, రాజుగారు నమస్కారం చేస్తూ నిల్చున్నారు. ఇది ప్రయోజనం అన్నాడు పట్టినత్తారు, నేను కూర్చున్నాను మీరు నిల్చున్నారు, త్యాగం అనేది ఇలాంటి స్థితి, భోగం అనేటువంటిది అలాంటి స్థితి, త్యాగం చేసేవాడే ముందు భోగాన్ని అనుభవించేవాడు నిల్చుంటాడు అన్నాడు, అది ప్రయోజనం అన్నారట. రాజుగారికి అర్థం కావడానికి కొంచెంసేపు పడుతుంది, మనకు అర్థం కావడానికి చాలా టైం పడుతుంది. అర్థమైంది అనుకుంటాను. అదేవిధంగా శ్రోత్రియస్య చ అకామహతస్య అన్నారు. తర్వాత రెండవ మూడవ మెట్టు. ఇప్పుడు ఒక మనుష్యానందం, ఒక మనుష్య గంధర్వాణం ఆనందం అయింది. అదేవిధంగా తేయేషతం మనుష్య గంధర్వాణాం ఆనందాహ, అటువంటి మనుష్య గంధర్వులు 100 మంది ఉన్నారనుకోండి, ఆ 100 మంది మనుష్య గంధర్వుల ఆనందం ఒక దేవగంధర్వాణాం ఆనంద. చదవాలి. సరే.
తేయేషతం మనుష్య గంధర్వాణామానందాః. స ఏకో దేవ గంధర్వాణామానందః. శ్రోత్రియస్య చ కామః తస్య తేయేషతం దేవగంధర్వాణామానందాః.
భోజనం చేసి 2 రోజులు అయిన తర్వాత ఎట్లా చదువుతారు అలా చదువుతున్నారు. కొంచెం పెద్దగా చదవండి.
స ఏకః పితృణాం చిరలోకలోకానామానందః. శ్రోత్రియస్య చ కామః తస్య తేయేషతం పితృణాం చిరలోకలోకానామానందాః. స ఏక ఆజానజానాం దేవానామానందః. శ్రోత్రియస్య చ కామః తస్య తేయేషతమాజానజానాం దేవానామానందాః. స ఏకః కర్మ దేవానాం దేవానామానందః. ఏ కర్మణా దేవాన పియంతి శ్రోత్రియస్య చ కామః తస్య తేయేషతం కర్మ దేవానాం దేవానామానందాః. స ఏకో దేవానామానందః. శ్రోత్రియస్య చ కామః తస్య తేయేషతం దేవానామానందాః. స ఏక ఇంద్రస్యానందః. శ్రోత్రియస్య చ కామః తస్య తేయేషతమింద్రస్యానందాః. స ఏకో బృహస్పతేరానందః. శ్రోత్రియస్య చ కామః తస్య తేయేషతం బృహస్పతేరానందాః. స ఏకః ప్రజాపతేరానందః. శ్రోత్రియస్య చ కామః తస్య తేయేషతం ప్రజాపతేరానందాః. స సైకో బ్రహ్మణ ఆనంద శ్రోత్రియస్య చ కామహతస్య
రెండు చోట్ల ప్రింటింగ్ తప్పులున్నాయి. 9-6 తేయే శతం కర్మదేవానాం దేవానాం ఆనందాహ మధ్యలో హకార ఉన్నది, అది కొట్టేసేయండి, హకార అవసరం లేదు. తర్వాత 9-7 శ్రోత్రియస్య చ కామహతస్య కా దీర్ఘం ఉండాలి, హ్రస్వం కాదు దీర్ఘం. శ్రోత్రియస్య చ అకామహతస్య. మనుష్యగంధర్వాణాం ఆనంద, తర్వాత దేవగంధర్వాణాం ఆనంద అన్నారు. తేయే శతం మనుష్యగంధర్వాణాం ఆనందాహ అనేటువంటిది బహువచనం. ఆనంద అంటే ఒక మనుష్యగంధర్వుడి ఆనందం, ఆనందాహ అంటే 100 అటువంటి మనుష్యగంధర్వులు 100 మంది. ఆనందం ఒక దేవగంధర్వ ఆనందం. తేయే శతం మనుష్యగంధర్వాణాం ఆనంద ఆనందాహ స ఏక దేవగంధర్వాణాం ఆనంద, అది ఒక దేవగంధర్వుడి ఆనందంతో సమానం. అక్కడ మనుష్యగంధర్వుడికి 1+2 పెట్టాం, 100. ఇప్పుడు అటువంటి ఆనందం 100 ఇంకా, కనుక 1+4 పెట్టాలి, 4. ఇది దేవగంధర్వ ఆనందం. ఈ 100 మంది మనుష్యగంధర్వుల ఆనందం ఒక దేవగంధర్వుడి ఆనందమైతే, ఆ ఆనందం ఈ శ్రోత్రియస్య అకామహతస్య ఆత్మజ్ఞాని అయినటువంటి బ్రహ్మనిష్ఠుడైనటువంటి జ్ఞానికి కూడా అంత ఆనందం ఉంటుందట. ఆత్మానందం స్వరూపానందం ఎంత ఉంటుంది అంటే ఇలా చెప్పుకుంటూ పోతుంది ఉపనిషత్తు. మనుష్యగంధర్వానందం ఈ శ్రోత్రియుడికి ఉంటుందట, మనుష్యగంధర్వాణామానందం ఉంటుందట. అటువంటి 100 మంది మనుష్యగంధర్వుల ఆనందం ఒక దేవగంధర్వ ఆనందం, అంత ఆనందం ఈ జ్ఞానికి ఉంటుందట. ఏమీ లేకుండా, ఏమీ లేకుండా చూడండి, ఏమి ఆస్తులు పాస్తులు ఇళ్ళు వాకిళ్ళు పొలాలు భూములు లేకుండా, ఏమీ లేకుండా కూడా ఆనందం ఇతనికి ఉంటుందట. సార్వభౌముడు కాదు, చక్రవర్తి కాదు, నా అనేవాళ్ళు లేరు, ఇంట్లో చూసుకునేవాళ్ళు లేరు, అయినప్పటికీ కూడా ఆనందం ఉంటుంది. శ్రోత్రియస్య చ అకామహతస్య, అది మళ్ళీ చెప్పక్కర్లేదు. సదాచార సంపన్నుడు శ్రోత్రియుడు, బాగా శాస్త్రం అధ్యయనం చేసినవాడు, వేదాంత అధ్యయనం చేసినవాడు అని అర్థం. వేద అధ్యయనం మాత్రమే కాదు, వేదాంత అధ్యయనం చేసినవాడు, కోరికలు లేనివాడు, ఆత్మనియే ఆత్మనా తృష్ట అటువంటి వ్యక్తి అకామహతస్య. తర్వాత ఇటువంటి దేవగంధర్వుల ఆనందం, 100 మంది దేవగంధర్వుల ఆనందం, దేవ మనుష్యగంధర్వులంటే మనిషి జన్మ ఎత్తి పుణ్యకర్మలు చేసి దేవలోకానికి వెళితే మనుష్యగంధర్వులని పేరు. నహుషుడు వీళ్ళందరూ కూడా కొంతమంది రాజులు యాగాలు చేసి దేవతా స్థానాన్ని పొందారు వాళ్ళు. వాళ్ళు మనుష్యగంధర్వులు, పుట్టేటప్పుడు మనుషులుగానే పుడతారు, కానీ గొప్ప గొప్ప కార్యాలు చేయడం వల్ల వాళ్ళు మనుష్యగంధర్వులు అయిపోతారు, తర్వాత గంధర్వలోకానికి వెళతారు. దేవగంధర్వులంటే పుట్టుకతోనే గంధర్వలోకంలో పుడతారు, పుట్టడంతోనే గంధర్వలోకంలో పుడతారు. ఎలాగైతే ఇప్పుడు భాషలో చెప్పాలి అంటే ఇక్కడ ఇండియాలో ఉండి అమెరికాకు వెళ్ళినట్లు మనుష్యగంధర్వులు, అక్కడికి పోయిన తర్వాత అమెరికన్ సిటిజన్షిప్ పొందుతారు కదా, ఆనందం, సుఖం, భోగం అంత. ఆ భోగం అంత ఆనందం మన దేశంలో అంతా ఎక్కడుందండి అంటారు, డాలర్స్. అదే అమెరికాలోనే పుట్టి ఆ సిటిజన్షిప్తోనే ఉన్నారనుకోండి, వాళ్ళు దేవగంధర్వులతో సమానం. ఉదాహరణకు చెప్తున్నా. ఓకే, ఆనందం ఒక ఆనందమే కాదు, జ్ఞాని ఆనందం ఉంది. భారతదేశంలో పుట్టినటువంటి ఒక ఋషి, ఒక యోగి ఆత్మజ్ఞాని ఆనందం అమెరికన్ సిటిజన్షిప్ కానీ పర్మనెంట్ సిటిజన్షిప్ కానీ ఇవన్నీ ఎందుకు పనికిరావు అని ఉపనిషత్తు చెప్తోంది. నేను చెప్పలేదండి, ఉపనిషత్తు అంటోంది. తేయే శతం దేవగంధర్వాణాం ఆనందాః, అటువంటి 100 దేవగంధర్వుల ఆనందం సహ పితృణాం చిరలోక లోకానాం ఆనందః. పితృలోకంలో చిరలోకమైనటువంటి పితృలు ఉంటారు చూశారా, వాళ్ళ పితృలోకవాసి, ఒక్క పితృలోకవాసి యొక్క ఆనందం 100 మంది దేవగంధర్వుల ఆనందంతో సమానం. అంటే 1+6 0 2 యాడ్ చేసుకుంటూ పోవాలి. ఇది 4వ మెట్ గ్రెడేషన్. గ్రెడేషన్ అంటే క్రిందికి రావడం కాదు, ఆనందం పెరుగుతూ ఉన్నది, రేషియో 100 రెట్లు పెరుగుతూ ఉంటుంది. చిరలోక లోకానం అంటే, చిరలోకం అంటే శాశ్వత లోకం అని. ఏమండి పితృలోకం శాశ్వతమా అంటే, కాదు, మనుష్యలోకంతో పోలిస్తే పితృలోకం శాశ్వతం. దీనికంటే ఎక్కువ దీర్ఘకాలం ఉంటుందని కనుక చిరకాలం అని పేరు. అంతేకాని ఏ లోకం శాశ్వతం కాదు. కొంతకాలానికి ఏ లోకమైనా సరే ప్రళయకాలంలో అన్నీ కాలగర్భంలో కలిసిపోతాయి. అంతటి ఆనందం చిరలోక లోకానాం ఆనందం, పితృణాం ఆనందం. ఒక శ్రోత్రియస్య చ కామ అకామః తస్య, శ్రోత్రియస్య చ కామః తస్య అని ఉంది. దాన్ని ఎట్లా సంధి చేయాలంటే, శ్రోత్రియస్య అంటే వేదాధ్యయనం, వేదాంత అధ్యయనం చేసిన వ్యక్తి అతనికి, అకామః తస్య అదే వ్యక్తి ఎవరికైతే ఏ కోరికలు లేకుండా, ఏ కోరికల చేత కూడా తన మనస్సును బాధింపబడకుండా ఉంచుకుంటాడో జ్ఞానం వల్ల. ఎందుకంటే ఈ ప్రాపంచికమైనటువంటి విషయపూరితమైనటువంటి ఈ విషయాలన్నీ కూడా, ఆ కోరికలు తీరినా కూడా మళ్ళీ మళ్ళీ తృప్తి ఉండదు కదా, మనిషి ఇంకా కావాలి అనేటటువంటిది ఉంటుంది. కనుక ఆ పూర్ణత్వం ఆనందం ఉండదు. ఎట్లాగైతే పూరి నూనెలో అది ఫుల్గా అయ్యే వరకు తిరుగుతూనే ఉంటుంది అనా. అందుకని ఏ లోకానికి వెళ్ళినా కూడా ఆత్మజ్ఞానం వచ్చే వరకు మనిషికి పూర్ణత్వం రాదు. అందుకని ఆ పితృలోకంలో, చిరలోకమైనటువంటి పితృలోకంలో ఒక పితృదేవత 100 రెట్ల దేవగంధర్వాన్ని అనుభవిస్తున్నాడు. ఆ ఆనందం ఈ చెట్టు కింద కూర్చున్నటువంటి ఈ యొక్క సన్యాసికి ఉంటుంది అంటున్నది ఉపనిషత్తు. ఎందుకంటే ఇవన్నీ కూడా తన ఆత్మ అయినటువంటి తనయందే ఉన్నాయి అని ఆ శ్రోత్రియుడికి తెలుసు. అందుకని పొందడంలో ఆనందం లేదు, తాను ఆనంద స్వరూపం అని తెలుసుకోవడంలో ఆనందం ఉంది. విషయాలు వస్తే ఆనందం వచ్చేది కండిషనల్ ఆనంద, కానీ ఈ యొక్క శ్రోత్రియుడి యొక్క ఆనందం దేని మీద ఆధారపడి లేదు, తన స్వరూపం మీదనే ఆధారపడి ఉన్నది. అందుకని అతను అకామహత శ్రోత్రియ సహ అకామహతస్య శ్రోత్రియస్య చ, ఈ ఆనందం అతనికి ఉన్నది అంటుంది. తర్వాత 5వ మెట్టు ఇప్పుడు. తేయే శతం పితృణాం చిరలోకలోకానాం ఆనందాః, అటువంటి 100 మంది పితృలోకంలో ఉన్నటువంటి పితృలు దేవతలు ఉన్నారు కదా, అటువంటి 100 రెట్లు ఆనందం. ఒక దేవానాం ఆజానజానాం ఆనంద అన్నారు. దేవానాం ఆజానజానం అంటే ఆజానజాన లోకం అనేటువంటి లోకంలో అక్కడ దేవతలు ఉంటారు. ఇందాక చదివింది దేవ గంధర్వ. దేవగంధర్వుల కంటే పైలోకం పితృలోకం, పితృలోకం కంటే పైలోకం ఆజానజాన లోకం. ఆజానజాన లోకంలో ఎవరుంటారు? దేవతలు ఉంటారు. ఏ దేవతలు? వారు ఎందుకు అంత పైలోకాలకు వెళ్ళగలిగారు అంటే, స్మార్త కర్మలు చేయడం వల్ల వారు ఉన్నత లోకాలకు వెళ్ళగలిగారు అని చెప్పి వేదం చెప్తుంది. స్మార్త కర్మ విశేషేణ వాళ్ళు పైలోకానికి వెళ్ళగలిగారు, వాళ్ళ ఆనందం. స్మార్త కర్మ ద్వారా పొందినటువంటి లోకం, ఆ లోకంలో ఆనందం పితృలోకంలో కంటే 100 రెట్లు ఉంటుంది. పితృలోకంలో ఉన్నటువంటి పితృవులు ఒక వారి యొక్క ఒక్కరి ఆనందం దానికంటే 100 రెట్లు ఉంటుందట ఆజానజాన లోకంలో దేవతల ఆనందం, స్మార్త కర్మ చేసిన వాళ్ళు. అదే ఆనందం ఆజానజాన లోకంలో ఉన్నటువంటి దేవతల ఆనందం ఈ శ్రోత్రియస్య చ అకామహతస్యుడికి ఉంటుందట, అదే ఆనందం. అందుకని ఇప్పుడు మనం ఒక మెట్టు పైకెళ్తున్నామంటే ఆనందం ఈయనకు కూడా ఉన్నది అని తెలుసుకుంటూ ఉండాలి మనం. శ్రోత్రియస్య చ అకామహతస్య, కోరికల చేత బాధింపబడినటువంటి వాడు ఇతనికి ఉన్నది ఆనందం అన్నారు. అందుకని మన వాళ్ళు ఎప్పుడు కోరికలు తీర్చుకోవడంలో లేదురానైన ఆనందం, కోరికలను త్యాగం చేయడంలో ఉన్న ఆనందం మరి ఎందులోనూ లేదు. అందుకనే ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ఇతర వ్యక్తుల కోసం తన కోరికలను త్యాగం చేస్తాడు. తల్లి తన బిడ్డ కోసం, భర్త కోసం తన కోరికలను వదులుకుంటుంది. భర్త భార్య కోసం, పిల్లల కోసం తన కోరికల్ని తగ్గించుకుంటాడు. పిల్లలు కూడా తండ్రుల కోసం వారి కోరికలను తగ్గించుకుంటారు. అది కుటుంబం. ఇప్పుడు అలా కాదు, అంతా ఉల్టా. కోరికలను పెంచుకుంటూ ఉన్నా, నా కోరికలు తీర్చాలి, నువ్వు తీర్చినప్పుడే నేను నిన్ను ప్రేమిస్తాను, ఐ లవ్ యూ అన్నారు. తల్లిదండ్రులు ఆస్తి పాస్తులు ఇచ్చినంతసేపు పిల్లలు తల్లిదండ్రులను ప్రేమిస్తారు. అవి ఇచ్చిన తర్వాత చెప్పక్కర్లేదు, డాష్ డాష్ డాష్. కనుక కోరికలు అనేవి ఎక్కువ అవడం వల్ల ఆ ప్రేమ, ఆప్యాయత, కుటుంబంలో ఒక్కరిగా ఉండడం అవన్నీ పోయినాయి మనుషులకు. వెనకటి రోజుల్లో నాకేం వద్దురా అనేవాళ్ళు అందరూ, ఇంట్లో ఎవరు ఏది కోరుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు అందరూ అన్ని కోరుకోవడం వల్ల ఏమవుతుందంటే సమస్య వచ్చి పడుతోంది. అది మన భారతీయ సంప్రదాయం, భారతీయ సంప్రదాయం. మీరందరూ కొనుక్కోండి, మీరందరికీ ఉంటే చాలు నాకు ఉన్నట్లే అని అంత తృప్తి ఆనందం వాళ్ళకి. అది నిజమైన కుటుంబం అంటే. ఆ కుటుంబంలో అలా ఉండేవాడు ఊహించి చూడండి ఒకసారి. ఊహించాల్సిందే, నిజంగా ఉండడం కష్టం. ఇప్పుడు అంతా ఊహించుకోవాల్సిందే. ఇప్పుడు అటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. కనుక నిరాడంబరమైనటువంటి జీవితం, ఎటువంటి కోరికలు తృప్తితో ఆనందంగా నాకు చాలండి ఇది చాలు అనేవాళ్ళు ఎవరండి ఈ రోజుల్లో? ధనంలో కానీ, వస్త్రాల్లో కానీ, ఏవైనా సరే, ఎటువంటి ఆస్తి అయినా సరే కూడా మనుషుల తృప్తి లేకపోతే ఏం ఆనందం ఉంటుంది? వాళ్ళకి తెలుసు, వద్దు అనడంలోనే ఆనందం ఉంది, కావాలి అనడంలో ఆనందం లేదు. కావాలి అనడంలో దుఃఖం ఉన్నది, కోరుకోవడంలో దుఃఖం ఉన్నది, కోరికలు త్యాగం చేయడంలో సుఖం ఉన్నదని చెప్పి వాళ్ళకి తెలుసు. ఇప్పుడు మనకేం తెలుసయ్యా అంటే చెప్పద్దు, చాలండి అది మాకు తెలుసు, అది మాకు తెలుసు మీరు చెప్పకపోయినప్పటికీ కూడా అన్నారు. సరే, ఇప్పుడు అకామహదశ అయిన తర్వాత తేయే శతం దేవానాం ఆజానజానాం దేవానాం ఆనందాహ, అటువంటి ఆజానజాన లోకంలో ఉన్నటువంటి దేవతల యొక్క 100 మంది దేవతల ఆనందం, స ఏకాహ దేవానాం కర్మదేవానాం ఆనంద. కర్మదేవులంటే అక్కడ ఎన్ని 0 పెట్టుకోవాలి? క్రింద దాంట్లో 1, 8 0, 1, 6 అయిన తర్వాత 8 0 అంటే 1,000,000 అని అర్థం. 1,000,000. ఇప్పుడు 10 పెట్టుకోవాలి. ఇక్కడ కర్మదేవానాం అంటే వైదిక కర్మ చేసినటువంటి వారు అని అర్థం. వైదిక అగ్నిహోత్రాది కర్మలు చేసిన వారు కర్మదేవానాం దేవానాం ఆనంద. ఏ దేవాన్ అపియంతి, ఎవరైతే ఆ దేవతలను పొందుతారో, కర్మణ అంటే శ్రౌత కర్మ ద్వారా దేవలోకమును పొందుతారు. క్రిందటి లోకల్లో చెప్పిన వాళ్ళు ఆజానజానం దేవతలు వచ్చి స్మార్త కర్మ కంటే వైదిక కర్మ, అగ్నిహోత్రంతో కూడినటువంటి కర్మ ఇంకా ఉత్కృష్టమైనది. కనుక వాళ్ళు ఆ పై దేవ లోకానికి వెళ్ళి కర్మదేవానాం దేవానాం కర్మణ అపియంతి, కర్మల ద్వారా పొందినారు. అంటే ఇంద్రాది దేవతల కంటే తక్కువ, ఇంకా ఇంద్రుడు ఉన్నాడు, ఆయన వస్తారు ఇప్పుడు, ఇంద్రుడి కంటే క్రింద అన్నమాట. స్మార్త కర్మలు చేసేవాళ్ళు ఒక లోకంలో ఉంటారు. లోకం అంటే పైకి అట్లా చూసుకోకండి, కాలనీస్ అన్నమాట, కొంచెం విత్ బెటర్ కంఫర్ట్స్ కాలనీస్ అలా చూసుకోవాలి. ఈ ఆనందం దేవానాం కర్మదేవానాం ఆనందం 100 రెట్లైనటువంటి ఆనందం శ్రోత్రియస్సుడి కామ అకామహతస్సుడి కూడా ఉంటుంది అన్నారు. తర్వాత 7వ మెట్టు, తేయేషతం దేవానాం కర్మదేవానాం ఆనందాః స ఏకః దేవానాం ఆనందః. కర్మదేవుల కంటే కూడా పైలోకం దేవలోకం, వీళ్ళు పుట్టుకతోనే దేవతలుగా ఉన్నవాళ్ళు కర్మదేవులు, వీళ్ళు దేవానాం ఆనందః, వీళ్ళే నిజమైన దేవతలండి. అష్టవసువులు అంటారు చూడండి, అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, వీళ్ళందరూ కూడా పుట్టుకతోనే దేవతలు. ఈ ఆనందం శ్రోత్రియస్య చ అకామహతస్య అన్నారు. ఏమండి ఇది ఎప్పుడు ముగుస్తుంది, ఐదేదైనా అని అన్నారు. తర్వాత 8వ మెట్టు, ఆ దేవతల ఆనందం 100 మంది కలిపితే ఇంద్రుడి ఆనందం, ఒక ఇంద్రుడి యొక్క ఆనందం 100 మంది దేవతలని ఆనందం, ఒక ఇంద్రుడి ఆనందం. దేవతలకు రాజు ఇంద్రుడు ఒకటి, అక్కడ 1, 12 సున్నాలు, దాని తర్వాత ఇప్పుడు 1, 14 సున్నాలు పెట్టుకోవాలి. లెక్కంతా మీరు ఇంటికి వెళ్ళి వేసుకోండి. 14 సున్నాలు, మిలియన్స్ బిలియన్స్ దాటిపోతుంది. తర్వాత అకామహతస్య, ఈ జ్ఞానికి ఈ ఆనందం ఉంటుంది. ఇంద్రస్య ఆనందం, ఇంద్రుడి ఆనందం ఎంతో అంత ఆనందం. ఇంద్రుడు కూడా తక్కువేనండి, అలాంటి 100 ఇంద్రులు గనక ఆనందం అయితే బృహస్పతేరానంద, ఇంద్రుడి యొక్క గురువు బృహస్పతి, వాచస్పతి. వాచస్పతి అంటే వాక్కునకు పతి, వాచస్పతి విద్యాపతి, ఏక శరీర అభిమాని బృహస్పతి. ఆయనకి 1, 16 సున్నాలు పెట్టుకోవాలి ఆయన ఆనందం. ఇంద్రుడికి 100 రెట్ల ఆనందం బృహస్పతి ఆనందం. అది శ్రోత్రియస్య అకామహతస్సుడికి ఉంటుందట ఆనందం. తర్వాత 10, ప్రజాపతేహే ఆనంద అన్నారు. అటువంటి 100 బృహస్పతుల ఆనందం, తేయేషతం బృహస్పతేర్ ఆనంద ఏక ప్రజాపతేహే ఆనంద, 100 బృహస్పతుల ఆనందం ఒక ప్రజాపతికి ఉంటుంది. ప్రజాపతి అంటే ముల్లోకాలు అంటే విరాట్ అని అర్థం. ప్రజాపతి 18 సున్నాలు పెట్టుకోవాలి. స్థూల శరీర అభిమాని విరాట్ పురుష అన్నారు. ఈ ఆనందం శ్రోత్రియుడైనటువంటి అకామహతుడైనటువంటి సదాచారుడైనటువంటి బ్రహ్మజ్ఞానికి ఉంటుంది అన్నారు. ఇలా చెప్పుకుంటూ వస్తుంది ఉపనిషత్తు. లేకపోతే జ్ఞాని ఆనందం ఎలా తెలుస్తుంది మనకు? ఇప్పుడు తెలుస్తుందా జ్ఞాని ఆనందం ఏమిటో? తేయేషతం ప్రజాపతేహే ఆనంద, ప్రజాపతి యొక్క ఆనందం స ఏక బ్రహ్మణ ఆనంద. బ్రహ్మణ అంటే హిరణ్య గర్భుడు, సూక్ష్మ శరీర అభిమాని, సమష్టి వ్యష్టి సమష్టి రూప సూత్రాత్మ, అతని యొక్క ఆనందం. ద హయ్యెస్ట్ కోశానందం అన్నమాట. విషయానందం వచ్చి కోశానందం, కోశానందం అంటారు. కనుక సూత్రాత్ముడైనటువంటి హిరణ్య గర్భుడు, బ్రహ్మ దేవానాం ప్రథమ సంభవ చతుర్ముఖ బ్రహ్మ ఉన్నారు చూడండి, ఆయనది హయ్యెస్ట్ ఆనంద. చెప్పి ఏం చెప్తుంది? శ్రోత్రియస్య చ అకామహతస్య ఆ బ్రహ్మదేవుడికి ఎంత ఆనందం ఉంటుందో అదే ఆనందం ఈ జ్ఞానికి ఉంటుందట అన్నారు. ఏమీ పొందకుండానే యాగాలు చేయలేదు, యజ్ఞాలు చేయలేదు, తపస్సులు చేయలేదు, ఏమీ చేయలేదు, వేదాంతం క్లాసుకు వచ్చి అహం బ్రహ్మాస్మి అన్నాడంతే ఆనందం. అన్ని లోకాలు అన్ని దేవతల ఆనందం ఆయనకు వచ్చేసిందన్నాడు. అంటే తృప్త అని అర్థం. కనుక ఆత్మానందం స్వరూపానందం వీటన్నిటినీ మించినది. అంతేగాని బ్రహ్మదేవుడితో ఆనందం అనుకోకండి, అంతకంటే మించినది అని చెప్పడం కోసం ఉపనిషత్తు ఈ ఆనంద మీమాంస చెప్పింది. కొంచెం వివరాలు వచ్చే వారం చూస్తాం.
పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.